ఏకం సత్ విప్రా బహుదావదంత అనే మాటకు అంత అర్థం ఉన్నది. విశేష ప్రజ్ఞ గలవాళ్ళు విప్రులు అంటే అతీంద్రియమైన ప్రజ్ఞ గలవాళ్ళు తపశ్శక్తి చేత ఏకమైన సద్వస్తువుని వివిధ విధములుగా దర్శించి వాళ్ళు మనకు తెలియజేశారు. ఆ విధానంలో మనం దర్శించినప్పుడు ఆ దివ్యమైన దేవతా స్వరూపాన్ని అనేక రకములుగా మనం గ్రహించగలగాలి. అది మంత్రంతో గ్రహించగలం. మంత్రంతో గ్రహించమంటే శబ్దరూపం. యంత్రంతో గ్రహించగలం, అది రేఖారూపం. యంత్రం అంటే విగ్రహంతో గ్రహించగలం, ఇది ఆకృతి రూపం. మూడు ద్వారా గ్రహించగలం. ఇక భావనతో గ్రహించగలగాలి, అది అన్నిటికంటే ప్రధానం. భవాని భావనాగమ్య. అసలు భావన గట్టిగా లేకపోతే ఇటు మంత్రము యంత్రము విగ్రహము మూడు ఫలించవు. మూరొట్టి విగ్రహాన్ని చూస్తే ఏం లాభం? భావన అప్లై చేయండి, అప్పుడు అందులో ఉన్నది తెలుస్తుంది. ఇలా అని చెప్పామని ఒట్టి విగ్రహాన్ని చూస్తే లాభం లేదని మాత్రం నేను అన్నండి. విగ్రహం ముందు మీరు భక్తితో నిల్చున్నా భక్తితో నిల్చోకపోయినా దాని ఎఫెక్ట్ దానికి ఉండి తీరుతుంది. ఎందుకంటే విగ్రహం తయారీలోని ఒక సైన్స్ ఉంది, విగ్రహ ప్రతిష్టాపనలో మరొక సైన్స్ ఉంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు మంత్రబలాన్ని యంత్రబలాన్ని యజ్ఞబలాన్ని మూడింటిని ధారపోస్తారు. ఏ దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయదలుచుకుంటారో ఆ దేవతకు సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని జపం చేస్తారు, ఆ జపించిన మంత్రాన్ని హోమం చేస్తారు. ఈ రెండిటి యొక్క శక్తిని ఒక యంత్రంలో ధారపోస్తారు, ఆ యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు, దాని మీద శాస్త్రబద్ధంగా చెక్కినటువంటి శిలని ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ శిలారూప విగ్రహాన్ని ధాన్యాధివాసం జలాధివాసం శయ్యాధివాసం క్షీరాధివాసం ఇత్యాదులు చేసి శుద్ధి చేసి పెడతారు. ఇంత ప్రాసెస్ మీద పెట్టిన విగ్రహం ముందు మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నిలబెడితే చాలు, దానిలోని శక్తి మీకు వస్తుంది. ఇదండి, ఇది హైందవ దేవాలయ వ్యవస్థ. అదృష్టవశాత్తు ఈ వ్యవస్థ ఎవరికీ లేదు. నేను గతంలో మీకు ఇక్కడ చెప్పాను, దేవాలయం హిందువులకే ఉంది, మిగిలిన వాళ్ళకి ప్రార్థనాలయాలు ఉంటే ఉండవచ్చుగా కాదు. కానీ మనల్ని అనుకరించే పేరులో మందిర ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట అని కూతలు కూస్తూ ఉండవచ్చు, కానీ అవి ఆలయాలు కావు, మందిరాలు కావు, కేవలం ఒక నమ్మకానికి కేంద్రాలు. ఇది మాత్రం ఒక దేవతా విజ్ఞానానికి కేంద్రాలు, గుర్తుపెట్టుకోండి. ఇవి మన ఆలయ సంస్కృతి. కనుక మన విగ్రహాల ముందు ఎలా నిలబడాలో తెలియాలి. ఇది నేను కేవలం నటరాజు గురించి చెప్తున్నప్పుడు చెప్పడమే కాదు, మొత్తం అన్నిటికీ మీరు అన్వయించుకోండి. కనుక ఒక విగ్రహం అంటే దాని వెనకాల రెండున్నాయి ప్రధానంగా, మంత్రం యంత్రం విగ్రహం మూడు కలిసే ఉంటాయి ఇక్కడ. కనుక ఒక విగ్రహాన్ని మీరు దర్శించినప్పుడు అందులో మంత్రశక్తి యంత్రశక్తి రెండూ కూడా అందులో ఉంటాయి. ఆ మంత్రస్వరూపమే ఆ విగ్రహంలో ఉంటుంది. మంత్రాధిదేవత అని అంటారు దీన్ని. మంత్రమే ఆ దేవత బాడీలో ఉంటుంది. ఎందుకంటే మన శరీరం మాంసమయం, దేవత శరీరం మంత్రమయం. దేవతల శరీరాలు మంత్రమయాలు, మన శరీరాలు మాంసమయాలు. ఒక మంత్రంలో ఉన్న చైతన్యమే దేవత యొక్క విగ్రహంలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి నటరాజ విగ్రహంలో ఏ మంత్ర చైతన్యం ఉన్నదో ఏ యంత్ర చైతన్యం ఉన్నదో గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ఇది ఉపాసనా పరంగా చెప్తున్నాను. ఈ ఉపాసన క్రమంగా మనల్ని నిర్గుణమైన ఉపనిషత్తత్వంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది కేవలం కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి సగుణోపాసన కాదు. ఎందుకంటే నటరాజమూర్తి సగుణ నిర్గుణ సమన్వయము అని చూపించాం. అది కేవలం జ్ఞాన ప్రధానమైన రూపం, అది జ్ఞానానందమయ రూపం. కనుకనే నటరాజ ఉపాసన ఇటు ఐహికమైన ఫలితాలు ఇస్తూనే క్రమంగా చిత్తశుద్ధినిచ్చి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని కూడా ఇవ్వగలదు. అది ఈ నటరాజ శివోపాసనలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ప్రధానంగా ఇక్కడ ఉంచిన విగ్రహ విజ్ఞానాన్ని కూడా చెప్తున్నాం. మరొక విశేషం ఏంటంటే చిదంబరంలో మాత్రమే ఇటు ఆ విగ్రహాన్ని చూపిస్తారు, వెంటనే ఆ ప్రక్కన ఏ విగ్రహము లేని స్వరూపముడు చూపిస్తారు. అదే చిదంబర రహస్యం అంటారు. ఏమీ లేదండి, ఏమీ లేదు కదా, అక్కడ చాలా ఉంది. అది చూసారా, మనం ఏమీ చూడలేం గనుకనే పక్కన విగ్రహాన్ని పెట్టారు. మీరు సాధన చెయ్యగా చెయ్యగా ఆ తెర తీయగా ఏమీ లేదనేది ఎక్కడ ఏముందో చూడాలి. ఇక్కడ నేను ముందు మిమ్మల్ని ఆ చిత్సభలోకి తీసుకువెళ్ళా. నిలబడ్డారు మీరు దాని ఎదురుగా. ఆ చిత్సభ ఎలా ఉంటుంది అంటే మూడు భాగములుగా కనిపిస్తుంది. మన ప్రధానం మధ్యలో ఉంటాడు నటరాజస్వామి, అటువైపు శివకామసుందరి ఉంటుంది ఎడం వైపు, అటువైపు తెర వేసిన సభ రహస్యం, దాన్ని చిదంబర రహస్యం అంటారు. అది మనం వెళితే వాళ్ళు తీస్తారు తెరని కాసేపు. అందులో గోడ, ఆ గోడ మీద వెండి బిల్వాలు బంగారు బిల్వాలు వేలాడుతూ ఉంటాయి. వాళ్ళు హారతిస్తారు, ఏవో అక్కడ వేలాడుతున్నాయండి చూసామండి చిదంబర రహస్యం అంటే అదేనండి ఏదో ఉందనుకున్నా అనంటే, అవును బాబు ఇంకోటి చెప్తాడు వేదాంతం, ఇవన్నీ విన్నాను చెబులుతా. అందుకు ఏముందండి గుప్పిడి పూసినంత వరకు రహస్యం తెరిస్తే ఏమీ లేదు, అలాగే అక్కడ తెరబడతాడు. ఇదా ఆ చెప్పేవాడు ఎంత గొప్ప, వినేవాడు ఎంత గొప్ప, దీన్ని బట్టి అందరికీ తెలిసిపోతుంది. అక్కడేముందో గ్రంథాల్లో ఉంది, అది మీకు తర్వాత తెర తీస్తే ఉందో తర్వాత చెప్తాను. ఆ నాట్యం చేసిన నటరాజు విగ్రహం నిన్నంతా చూపించాను, మొన్నంతా వర్ణించాను. ఆ చేతులు ఇలా పెట్టాడు, ఇలా పెట్టాడు, అలా పెట్టాడు, అలా పెట్టాడు. నేను చెప్పింది మర్చిపోకుండా వీళ్ళ విగ్రహాన్ని కూడా ఎదురుగబెట్టారు. మీరు రేపటి నుండి చిదంబర విగ్రహాన్ని చూస్తే ఇదంతా గుర్తురావాలంతే. దీన్ని బట్టి గ్రహించగలిగితే ఇంత విగ్రహంలో అంత ఉందా అని తెలుస్తుంది. అందుకే పాశ్చాత్యులు కూడా చెప్పారు, ది బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నారు. అక్కడ నటరాజు విగ్రహం ఏంటి అంటే విశ్వ చైతన్యానికి ఒక అందమైన స్వరూపము అని చూపించారండి. అక్కడ అందమైన భావ ప్రకటన. విగ్రహం కూడా ఒక శక్తిని ప్రకటిస్తోంది. విగ్రహం ద్వారా దేవతాశక్తి ప్రకటింపబడుతోంది. అది లేకుండా దేవతను తెలుసుకోగలరా? కష్టం. స్వీట్ తీసుకురారా అని షాపుకు పంపితే వాడు దుకాణానికి వెళ్ళి స్వీట్ ఇవ్వండి, ఎంత బాబు కిలో అనగానే వాడు లడ్డు ఇచ్చట. ఇదేమిటండి లడ్డు? నీ లడ్డు ఇవ్వడం అన్నాడు, స్వీట్ ఇమ్మన్నాను కదా అన్నట్టు వీడు బాల. ఆ తర్వాత కాదు కాదు ఇది తీసుకో అన్నట్టు. అదేమిటి జిలేబీ? జిలేబీ నాకు అక్కర్లేదు, స్వీటే కావాలన్నాడు. బాబు ఇవన్నీ స్వీటే కాదు, నాకు స్వీటే కావాలని వచ్చేట బయటికి. ఇప్పుడు ఏం చేస్తాడని షాపు వాడు తల ముత్తుకుంటాడు వీడికి ఎక్స్ప్లెయిన్ చేయలేక. లడ్డు, జిలేబీ, మైసూర్ పాకు ఇవే ఇస్తున్నాడు కానీ స్వీట్ ఇవ్వట్లేదు ఆయన. వాటి పేర్లు పట్టుకున్నాయి, మరి స్వీటో? ఏ తిన్నా వచ్చేది అదే బాబు అని చెప్తారు అంతే కదా. మరి చూపించారా దానికి? చూపించగలరా స్వీట్ ని? చూపించలేరు. స్వీట్ అనే దాన్ని లడ్డు మొదలైనవి లేకుండా ఎలా పొందలేమో, భగవత్ శక్తిని విగ్రహాదులు లేకుండా అదే విధంగా పొందలేము తెలుసుకోండి. అందుకొచ్చింది నిప్పుని తెమ్మంటే కట్టె కాల్చి తేవాల్సిందే, నీ కట్టె ఎవడ తెమ్మన్నాడు నిప్పి అంటే వాడు ఏం చేస్తాడండి? అందుకు వీటికి మాట్లాడేటప్పుడు ముందు వెనుక చూడాలి, తెలుసుకోవాలి. మీరు అందరికీ దండం పెడతారండి, చెట్టుకి, పొట్టకి, సూర్యుడికి, చంద్రుడికి, అందరికీ దండం పెడతారండి అని. అదే మా గొప్పతనం అండి అని చెప్పండి. కనిపించే దాని ఇంట్లో దేవుణ్ణి చూడగలిగే గొప్ప మతంలో పుట్టామని చెప్పండి. ఇలాగే ఇవన్నీ కూడా గ్రహించగలగాలి. కనుకనే మన విగ్రహ రూపకల్పనలో కూడా ఒక అద్భుతమైన విజ్ఞానం ఉన్నది, అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకుంటున్న కొద్దీ మనకు ఆయన మీద ప్రేమ పెరుగుతుంది, చాలు. ఆ ప్రేమ పెరగడం కోసం నేను చెప్తున్నా, అంతేగాని మీకు నాలెడ్జో, అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేదు. దీనంతటి ఫలితం చెప్తున్నంతసేపు మనస్సు శివమయమైతే చాలు. ఈ పుణ్యం మనకి సంక్రమించి క్రమంగా చిత్తం శుద్ధమై సర్వకాల సర్వావస్థల యందు శివమయంగా ఉండగలిగే స్థితి మనకి లభిస్తుంది. ఇప్పుడు నటరాజు విగ్రహం విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈయన ఎలా ఉన్నాడు ఆ రూపం? దారుకావనంలో చూసి ఆయన చెయ్యగా చూసి అప్పటి నుంచి అదే చూడాలి చూడాలి చూడాలని తాపత్రయపడితే, రూపం అదే గాని డాన్స్ అక్కడ నేను సరిగ్గా చేయలేదు, చిదంబరంలో బాగా చేస్తాను, అక్కడ చూడండి అని చెప్పాడు మహానుభావుడు. ఆ రూపాన్నే చూపించాడు. అదే విధంగా భుజక కంకణం, ఒక పాదాన్ని కింద తొక్కడం, ఇంకో పాదం ఎత్తి పెట్టడం, నాలుగు చేతులు అలా గుర్తున్నాయి కదా. అంతేకాదు నటరాజు విగ్రహం చుట్టూ ఒక ఆర్చ్ కూడా ఉంటుంది. ఈ ఆర్చ్కు చాలా విశేషములు. ఒక్క నటరాజు విగ్రహంలోనే అనేక డైమెన్షన్స్ మనం చూడవచ్చు. నేనిప్పుడు నటరాజు విగ్రహంలో ఎన్నెన్ని భావాలున్నాయో చెప్తాను, చెప్పినవి అలాగే గుర్తుపెట్టుకోగలిగితే ఇప్పుడు మీరు వినడం కాదు, మీరు నటరాజును దర్శిస్తున్నారు, ధ్యానిస్తున్నారనే భావంతో పట్టుకోండి. ఇది వినడమే ఒక యోగం. ఆ వింటూ ఏకాగ్రంగా వినగలిగితే నటరాజు స్వరూపం అంతా మనకి ఇక్కడ లభిస్తున్నది. ఆ నటరాజు దివ్యమంగళ విగ్రహానికి నమస్కారం చేసుకుందాం. అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఇది నందికేశ్వర కారికల్లో చెప్పబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి స్తోత్రం. ఇది మనకి భరతుడు నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానం రాస్తూ చెప్పబడినటువంటి ఒక శ్లోకం ఇది. ఈ శ్లోకం బట్టి చూస్తే ఈ మధ్య సైంటిస్టులు చెప్పింది అప్పుడు చెప్పారా మన మహర్షులు అనుకుంటారు. ఏమిటా సైంటిస్ట్ చెప్పారు అనేది మొన్న నేను మీకు చెప్పాను. ప్రతి అణువులోను బ్రహ్మాండంలోను, అంటే అతి చిన్నదైన దాని నుంచి విస్తారమైన వరకు ఉన్నదంతా ఒకటే చైతన్యం. అలలోనూ సముద్రంలోనూ ఒకే నీరుంది అన్నట్లుగా అని కూడా ఉదాహరణ మీకు చూపించాను. కనుక ప్రతి అణువులోనూ అనంత బ్రహ్మాండంలోనూ ఒక నిరంతర చైతన్య నర్తనము జరుగుతుంది. అది ఒక లయాత్మకంగా జరుగుతుంది. రిథమిక్ పల్సెస్ అనే మాట వాడాడు డాక్టర్ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే అతను. రిథమిక్ పల్సెస్ అంటే ఒక లయాత్మకమైన స్పందనతో వెళుతోందిట. స్పందన అసలు పల్స్ అంటే అదే కదండి. డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ స్పందన రిథమ్ ఆ సౌండ్ అది ఆగిపోతే ఏమవుతుంది? ఆ రిథమ్ గా నాగిపోతే అయిపోయింది మొత్తం. కనుక జీవితం అంతా రిధమిక్ గా జరుగుతుంది. మన లైఫ్ లో రిధం ఉంది, ఈ ప్రపంచంలో రిధం ఉంది, విశ్వమంతా రిధం ఉంది. ఒక రిధమిక్ మూమెంట్ ఈ ప్రపంచంలో నిరంతరం ఉంది. మీరు ఆలోచించండి ఎంత రిధమిక్ గా నడుస్తుందో. అసలు రిధమిక్ గా నడిచే దాన్నే సంగీతం, నాట్యం ఇవన్నీ అంటారు, టైమింగ్ అంటారు దాన్నే. రిధమ్ కి టైమింగ్ ఉందా? టైమింగ్ ప్రకారం రిధమిక్ గా వెళుతూ ఉంటుంది తాళం, జాగ్రత్తగా. అందుకే సృష్టికర్త తాళం వేస్తున్నట్ట, బ్రహ్మ తాళం వేశాడు. ఎంత చక్కటి విషయం చూడండి, ప్రతిదానికి ఇది. కానీ ఇది ఇంత రిధమిక్ గా నడవ, రిధమ్ కి తెలుగులో సంస్కృతంలో లయ అంటారు, అంతే కదా. కనుక ఈ రిధమ్ ఏ చైతన్యం వల్ల నడుస్తుందో అతనే లయకారకుడు. లయకారకుడు అంటే ఇది అర్థం. మనకు లయకారకుడు కానీ ఏమనుకుంటామంటే సంహారం చేసేవాడు అనేది ఒక్కడ సౌండ్ దాంతో ఏదో భయం. ఆ చెప్పేవాడిది ఎంత అజ్ఞానమో, వినేవాడిది అంతకు మించి అజ్ఞానం అనమాట. కనుక లయం అంటే రిధం. జగమంతా రిధం ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. సృష్టి అంతా రిధమిక్ గా జరుగుతుంది. ఆఖరికి మనకి ఏదైనా అనారోగ్యాల్లో కలిగినప్పుడు డాక్టర్లు రిధం సరిగ్గా ఉందో లేదో చూస్తారు. ఒక జనరల్ రిధం, ఒక నార్మల్ రిధం తప్పిందంటే లోపల ఏదో తప్పుతుందని అర్థం. అంతే కదా, మన ఊపిరిలో ఒక రిధం ఉంది. అందుకే శివుడి తాండవాల్లో అజపా తాండవం అని ఒక తాండవం ఉన్నది. అజపా తాండవం, కుక్కుట తాండవం, ఇలా రకరకాల తాండవాలు చూపించారు. అజప, అజప అంటే కాస్త సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి తెలుసు. అజప అంటే ప్రతిరోజు మనకు తెలియకుండా మనలో జరుగుతున్న శ్వాస సంచారమే. శ్వాస సంచరిస్తోందా లేదా? ఈ శ్వాస మీరు నేను అనుకుని తీస్తున్నామా? లేదు. ప్రతివాడు తన జీవితానికి కోటా తెచ్చుకుంటాడు, ఇన్ని శ్వాసలు నా లైఫ్ కని గుర్తుపెట్టుకోండి. మన ఇంటికి నెల నెల బియ్యం తెచ్చుకున్నట్టు కోట, అలాగే బ్రతుకు కూడా కొన్ని కోటాలు తెచ్చుకున్నాం. ఈ శ్వాసలు అయిపోగానే అయిపోతాం. ఈ లెక్క పూర్తవగానే అకౌంట్ క్లోజ్, ఇందులో సందేహం లేదు. ఆ తెచ్చుకున్న దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే చాలు. ఆ శ్వాసను జాగ్రత్తగా వాడుకోవడమే ప్రాణాయామము, మంత్రము, ధ్యానము వీటిలో చెప్పబడుతున్నది. ఆ శ్వాస నియంత్రణ వల్ల జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే లాంగ్విటీ పెరుగుతూ ఉంటుంది. ఈ శ్వాసని మీరు ఎక్కువ వాడతారు ఎప్పుడో తెలుసా? ఎమోషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు శ్వాసలో వేగాలు పెరుగుతాయి. మీరు ఆలోచించండి, ఎమోషన్స్ వచ్చినప్పుడు ఒక కోపం వచ్చింది అనుకో, శ్వాస వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా ఉద్రేకాలు, ఏ విధమైన శోకోద్రేక, కామోద్రేక, మోహోద్రేక, భయోద్రేక, ఏ ఉద్రేకాలు, ఇప్పుడు టెన్షన్స్ అని పేరు అన్నిటికీ కలుపుకునే. ఈ టెన్షన్స్, వర్రీస్ వేస్తూ ఉంటే బీపీలు పెరుగుతుంది. ఇవన్నీ ఏంటి? రిధమ్ తప్పడమే. ఎప్పుడైతే ఈ లయను మీరు ఎక్కువ పెంచేశారో అది ఆనంద తాండవం పోయి ప్రళయ తాండవమై బతుకు లయం అయిపోతుంది. అందుకే తొందరగా జీవితాలు పోతున్నాయి. ఇది పెద్ద సైన్స్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత రహస్యం ఆలోచించగలిగే శ్రోతలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అందుకే శివుడు ఇక్కడ ఈ సబ్జెక్టు ఎంచుకునేలా చేశాడు, ఇక్కడ చెప్పించేలా చేశాడు. ఇక్కడ చెప్పగలిగే శక్తి నాదా, ఆయందే. ఇదంతా కూడా పైగా మీరు ఒక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇందులో ఒక మాట ఉన్నది, పతంజలి చూశాడు ఇక్కడ. పతంజలి ఎవడు? యోగశాస్త్ర ప్రవక్త. పతంజలి ఎవడు? శబ్దశాస్త్ర ప్రవక్త. పతంజలి ఎవడు? వైద్యశాస్త్ర ప్రవక్త. అంటే శివుడి నాట్యాన్ని అబ్జర్వ్ చేయడం వల్లనే ఈ మూడు శాస్త్రాలు ఆయన తయారు చేయగలిగాడు. ఇది అర్థం చేసుకోండి. కనుక శివుడి నాట్యంలో ఈ శబ్దశాస్త్రము, అటువైపు ఈ ప్రాణశాస్త్రం, యోగశాస్త్రము, వైద్యశాస్త్రం మూడు ఉన్నాయన్నమాట. కనుక నా నాట్యాన్ని మీరు ధ్యానించిన పద్ధతిగా మంత్రం, శివమంత్రాన్ని జపించుతూ ధ్యానించగలిగితే మీకు తెలియకుండానే మీలో శారీరకంగా, మానసికంగా, వాక్కు పరంగా కూడా ఒక సంస్కారం ఏర్పడి జీవితంలో ఒక అద్భుతమైన స్థితి వస్తుంది. ఇది ఆలోచన. అది ఆ నటరాజు విగ్రహంలో ఉన్నది. కనుక నటరాజు దాంట్లో ఉన్న లయలోని గమనించినట్లయితే ప్రపంచమంతా ఒక లయ ఉన్నది. ఈ లయ ప్రపంచమంతా ఒకే లయట, అన్ని లయలు అందులో భాగాలట. ఎలాగంటే ఒక మహానదిలో ఎన్నో అలలున్నట్లుగా ఈ అనంత విశ్వలయలో ప్రతి లయ ఒక భాగమే. ఇది ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా చెప్పినటువంటి మాటలో కూడా ఇదే కనిపిస్తుంది. ఆయన చెప్పాడు, ఒక సముద్ర తీరం ముందు నేను కూర్చున్నాను, ఆ కెరటాలు లేచి వెళుతూ ఉంటే అలా పరిశీలిస్తూ ఉండగా నాకు అనిపించింది, ఆ కెరటాల్లో ఒక గమనం లయ కనిపించింది. చూడగలగాలి గాని ప్రపంచమంతా శివనాట్యమేనండి. ఓహో ఓహో ఊహాతీతం వి ఆనందం విలాతలంబున, అనంత విశ్వమున శివతాండవమే దర్శించగలిగాడు ఆ మహానుభావుడు. కారణమేంటి? అబ్జర్వేషన్ అండ్ కాన్సన్ట్రేషన్, అదే తపస్సు అంటే. ఏకాగ్రమైన యోగంతో పరిశీలించాడు. ఆ కదురుతున్న తరంగాల్లో ఆయనకు ఒక లయ కనబడిందిట. క్రమంగా చూడడం మొదలుపెట్టాక ఆ ప్రక్క నుంచి కొన్ని పక్షులు ఎగురుతున్నాడు గుంపుగా, అవి రెక్కలు అల్లార్చుతున్నాయట. అందులో ఒక లయ కనబడిందిట. తనని తాకి వెళుతున్నటువంటి గాలిలో ఒక లయ కనబడిందిట. ఆఖరికి అప్పుడు అనిపించింది ఆయనకి, తన శ్వాసలో ఒక లయ, తన రక్తనాళ స్పందనలో ఒక లయ, విశ్వమంతా ఒక లయలో ఉంది. అంతేకాదు బీయింగ్ ఏ ఫిజిసిస్ట్ ఐ నో దట్ అంటున్నాడు ఇక్కడ. ఒక ఫిజిసిస్ట్ గా అంటే శాస్త్రవేత్తగా నాకు తెలిసి ఏమిటంటే ఇక్కడున్న రాయి రప్ప ఇసుకలో కూడాను అణువుల కదలిక ఉన్నది. ఉంది కదా అది, అది స్థూలంగా గోచరించకపోయినా వాటిలో కూడా అణువుల కదలిక ఉన్నది. కనుక ఈ సృష్టిలో నిరంతరం అనురూప చైతన్యం నిరంతరం వస్తుంది. గనకనే ఈ సృష్టిలో ఈ అనురూప చైతన్యంలో లయ సృష్టి స్థితి సంహారాత్మకంగా నిరంతరం జరుగుతోంది. కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ అనే ఫార్ములో నిరంతరం జరుగుతుంది ఈ లయలోనే, ఈ వేగంలోనే. కనుక ప్రపంచమంతా ఒక మహాలయ ఉన్నది. నా ఊపిరి నా రక్తనాళ స్పందన కూడా ఈ లయతో పాటు కలిసే సాగుతుంది. కనుక విశ్వమంతా ఒకే లయ. ఈ అనంత లయే నథింగ్ బట్ ది కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ ది లార్డ్ వర్షిప్డ్ బై హిందూస్. ఇది రాశారండి, ఎంత స్పష్టమైన నిర్వచనం చెప్పాడో చూడండి. ఆ విశ్వాత్మకమైన లయ. కనుక సృష్టిలో ఈ లయ అనేటువంటి దాన్ని ఆధారం చేసుకునే సృష్టి స్థితి సంహారాదులు జరుగుతున్నాయి. సంహారాదులు ఎందుకన్నానో తర్వాత చెప్తాను. సృష్టి సంహారం అందరికీ తెలుసు, ఆదులు ఏంటో తర్వాత చెప్తాను. కనుక సృష్టి సంహారాదులు నిరంతరం ప్రపంచంలో జరుగుతున్నాయి, అవునా లేదా? ప్రతి అణువులోనూ ప్రతి బ్రహ్మాండంలోనూ జరుగుతూనే ఉన్నాయి. అనంత విశ్వంలో నిరంతరం ఇదే జరుగుతుంది. ఈ అనంత విశ్వ బ్రహ్మాండ మండలం ఇది ఒక చక్రం. చక్రము అనగానే పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ తెలుసు, సర్కిల్ వస్తూ వెళుతూ వస్తూ వెళుతూ ఉండేది. కనుక విశ్వచక్రం కాల చక్రం జీవిత చక్రం అనే చక్రం మాట మనం చెప్తుంటాం. నిరంతర గమనశీలమైనది ఇది. లయ వల్లే గమన మూమెంట్ అనేది కలుగుతుంది. కానీ నిరంతర మూమెంట్ అయితే ఇంత మూమెంట్ కలిగిస్తున్నవాడు ఆయనకు మూమెంట్ ఉందా? ఉందా? నిజానికి ఆయనకి ఏం మూమెంట్ లేదు. లేదా? అన్ని మూమెంట్లు ఆయనవే. ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ. ఈ మాట ఓపెన్ హేమర్ అనేటువంటి సైంటిస్ట్ ఆయన చెప్తున్నాడు. ఓపెన్ హేమర్ గురించి ఇక్కడ ఉన్న పెద్దలు వినుంటారు. అణువిస్ఫోటనం చేసినటువంటి సైంటిస్టుల్లో ఆయన ఒకడు, ప్రధానమైనవాడు. ఆ అణువిస్ఫోటనం జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి వర్ణించమంటే ఆయన ఒక సంస్కృత శ్లోకం చదివాడండి సైంటిస్టులు ఉన్న సభలో. ఇంతవరకు దీని గురించి వర్ణించిన గ్రంథం ఏదీ కనబడలేదు. ఒకే ఒక గ్రంథంలో నాకు కనబడింది. ఆ శ్లోకమే దానికి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఏమిటంటే దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుద్ధితో అనే శ్లోకం చదివాడు. ఇది ఎందులోది? భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో వస్తుంది. అది చెప్పాడు ఆ మహానుభావుడు. చూసారా కరెక్ట్ గా ఆ అణువులో కూడా విశ్వరూపం యొక్క దర్శనం చేయగలగాలి. ఈ రహస్యం అది కదులుతోందా అంటే కదలడం లేదు, కదలడం లేదా అంటే కదులుతుంది. అది ఇదమిత్థమని చెప్పలేము అని ఈశావాస్య ఉపనిషత్తులో మంత్రం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే అని మంత్రం ఉన్నది. తదేజతి తన్నైజతి తదేజతి అది కదులుతోంది, తన్నైజతి అది కదలడం లేదు. చూడండి ఇక్కడ కదులుతోంది కదలడం లేదు. కదిలే వాటన్నిట్లోనూ కదలకుండా ఉన్నటువంటిది అదే, కదలకుండా ఉన్న వాటిలో కదిలిస్తూ ఉన్నది అదే. ఇది గ్రహించగలిగితే ఈశ్వర చైతన్యం ఇదమిత్తమని నిర్ణయించలేనిది. అదే నేను ప్రథమ దివసంలో ఎత్తుకున్నా. అందుకే మొదటి రోజుది ఎక్కదని తెలిసే మూడు రోజులు మరొకరిని ఎక్కించి మళ్లీ తెచ్చాను. ఇక్కడ జాగ్రత్తగా రండి. ఈ తదేజతి తన్నైజతి చెప్తే ఉపనిషత్తు అంటారు మీరు, కానీ ఓపెన్ హేమర్ దీన్ని చాలా ఓపెన్ చేసి చెప్పాడు మహానుభావుడు. ఏమిటంటే అది కదులుతోందా అంటామా అంటే నిర్ణయించలేము, కదలట్లేదు అని నిర్ణయించలేము. అదొక అనిర్వచనీయమనే అని చెప్పాడు ఇక్కడ. అనిర్వచనీయమైనదే ఆ ఈశ్వర చైతన్యం. అది లేనిది ఎక్కడో చెప్పండి ఇక్కడ. ఆ విషయమే ఉపనిషత్తు చెప్పింది. అదే నటరాజతత్వంలో కనబడుతుంది. కనుక స్థిరస్థానుభూ ఆయనే, నిరంతర నర్తనశీలుడు ఆయనే. కనుక నా నాట్యం అంటే ఏమిటి అనేది చెప్పాడు ఆయన, గుర్తుందా? శేషుడితో చెప్పాడు, నా నాట్యం అంటే ఈ జగత్తులో జరుగుతున్నటువంటి ఐదు కృత్యములే. పంచకృత్యాని మే నిత్యం తాదృశ్య విధాయన ఇదమేవ వరం దివ్యం తాండవం పరికీర్తితం. నా తాండవం అంటే ఏంటో కాదయ్యా, ప్రపంచంలో నేను చేసే ఐదు పనులు, ది కాస్మిక్ యాక్టివిటీస్. ఇప్పుడు పరిభాషలో చెప్పాలంటే ఇప్పుడు దీని మీద పరిశోధనలు చేస్తున్నారు పాశ్చాత్యులు. ఇక్కడ నేను చెప్పే ఈ మాటలు మన వాళ్ళు కునుకుతూ వినొచ్చు, కానీ వాళ్ళు మాత్రం చాలా అటెంటివ్ గా వినగలరు. ఎందుకంటే సత్యతృష్ణతో వినగలరు. ఎందుకంటే మనమే అనుకుంటా ఏదో నమ్మితే ఏదో వస్తే పుచ్చుకుందాం కానీ దీని గురించి ఎందుకంటే అంత ఆలోచించడం అనుకునే స్టేట్ లో మనం ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రం దర్శించగలరు, చేస్తున్నారు. అసలు ఇందులో కొన్ని దర్శనాలు వాళ్ళు చెప్పిన మాటల ఆధారంగా కూడా తీసుకుని ఇక్కడ చెప్తున్నాను. కానీ చిత్రం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చెప్పిన మాటలు ఆనాడు సంస్కృత వాక్యాల్లో ఎలా చెప్పారు మన మహర్షులు అనేదే ఆశ్చర్యకరమైన అంశం. ఒక్కసారి ఆలోచించండి, మన మహర్షుని యొక్క గొప్పతనాన్ని ఒళ్ళు పులకించిపోతుంది, మనస్సు పరవశించిపోతుంది, రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాం. ది అల్టిమేట్ నాలెడ్జ్ ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం భారతదేశం అనాది నాడే అని మనం గర్విస్తాం. ఏం విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ? కనుక అనంత విశ్వం అంతా మీరు చూడగలిగితే అనుక్షణం నాట్యాన్ని చూడగలరు. అలా చూడగలిగే దృష్టిని ఇక్కడ చెప్తున్నాడు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అనే మాటను చెప్తున్నాడు. ఎప్పుడైనా నాట్యం చేసేటప్పుడు చతుర్విధాభినయములు అని నాలుగు విధాల అభినయాలు ఉంటాయి. ఇది నాట్యశాస్త్రంలో మన వాళ్ళు చెప్తున్నది. మన నాట్యశాస్త్రం తీసుకొచ్చినది ఋషి భరతుడు, మన సంగీత శాస్త్రం తీసుకొచ్చిన వాడు మహర్షి. అందుకు మహర్షుల నుంచి వచ్చిన కళలు మనవి, అంతేగాని కళాకారుల నుంచి వచ్చిన కళలు కావు మనవి. మహర్షుల నుంచి వచ్చిన కళలు గనుకనే ఈ కళలు యోగ విద్యలై మోక్ష విద్యలై కవిలు జాన్నిస్తున్నాయి. త్యాగరాజస్వామి వారు నాదతను మనిషం శంకరం నమామిమే మనసా శిరస అని సంగీతాన్ని శివమయంగా దర్శించలేదా? ఆ శివమయమైనటువంటి సంగీతమే నాట్యమై సాహిత్యమై కళలుగా ఈ విశ్వమంతా వ్యాపించింది. కనుక సర్వకళా సాకారమే నటరాజస్వరూపము. ఇది మనకి శివ సహస్రనామాల్లో కూడా నిత్య నర్త నర్తనలాల సహా ఇత్యాది నామాల్లో స్పష్టంగా నటరాజు గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు నాట్యంలో ప్రధానంగా నాలుగు ఉండాలండి. ఆంగికం, ఆహార్యం, వాచికం, సాత్వికం అనేది నాలుగు. మొదటగా ఆంగికం. ఆంగికం అంటే వెయ్యిబోయే వేషానికి తగ్గ శరీర ఆకృతి ఉండాలి. కానీ భీముడి వేషం వేశాడండి, కానీ ఊత్య పడిపోయేటట్టున్నాడంటే సరిపోడు. దానికి తగ్గ ఫిజిక్ ఉండాలి, ఇది ఆంగికం. దానికి తగ్గ శరీర పుష్టి కలిగి ఉండాలి. దాని తర్వాత ఉండవలసింది వాచికం. ఇప్పుడైతే పర్వాలేదు డబ్బింగ్ చెప్పచ్చు అంటారు, అది వేరే విషయం. దానికి తగ్గ వాక్కు అంతే కదా, అంతే కదా. నృత్యానికి తగ్గ వాక్కు సంగీత సాహిత్యాది రూపములతో ఉండాలి. నాట్యం చేసేటప్పుడు వాడే నటకుడుగా ఉంటే పలకాలి. తర్వాత ఉండవలసింది ఆహార్యం. ఆహార్యం అంటే కాస్ట్యూమ్స్ అండ్ మేకప్, దానికి తగ్గట్టుగా ఆకృతిని ధరించడం. దాని తర్వాత ఉండవలసింది అభినయం, సాత్వికం అంటారు దీన్ని. ఇది కొంతమందికి మిగిలిన మూడు ఉంటాయి కానీ నాలుగోది ఉండదు. అంటే ఎక్స్ప్రెషన్స్ అండి, రకరకాల భావాన్ని కనుభవముల కదలికల్లో వీడితో అన్ని చూపించగల ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. ఈ నాలుగు ఉంటే చతుర్విధ అభినయములతో నృత్య కళ సంపూర్ణముగా కనబడుతుంది. ఇది నాట్యం గురించి చెప్పారు. అయితే నట అనే శబ్దం గురించి ప్రస్తావన మొట్టమొదటి ఎక్కడుంది? నటన, నాట్యం అనే మాటలు ఇప్పుడు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మనకు రాజకీయాల తర్వాత లేదా రాజకీయాలతో పోటీగా అంత బాగా వినబడుతుంది నటనే కదా. మనందరం నటన జీవులం, 24 గంటలు నటకుల గురించి, నటన గురించి మాట్లాడుతూ బతికేస్తాం. కానీ నిత్య నటకుడు గురించి ఆలోచించండి, వాడి గురించి ఆలోచించండి. ఒక్కడు అద్భుతంగా నటిస్తేనే భలే నటించాడని వాడి ఫోటోలన్నీ పెట్టుకు తిరుగుతామే, మరి విశ్వంలో ఇంత అద్భుతంగా నటిస్తున్న మహానటకుణ్ణి చూడాలని ఎందుకు కలగట్లేదు తపన మనకి? ఆయన చూద్దాం. అసలు నట అనే శబ్దానికి అర్థమేమిటి? సామాన్యంగా అది అంతా చూడారు. నట ధాతో స్పందనార్థే అని ఇక్కడ చెప్పారు. నట అంటే స్పందన అనే ధాతువు నుంచి పుట్టింది నట. ఇది ఋగ్వేదంలో వాడబడిన శబ్దము. దాని గురించి అర్థం మనకు శాస్త్రంలో చెప్తాం. నట అనే శబ్దము స్పందన శక్తి అని చెప్పారు. ఈ స్పందన శక్తి గురించి బోల్డ్ విజ్ఞాన శాస్త్రం అంతా చెప్పబడుతుంది. నేను ఇంకా వేదాంతమే చెప్తున్నాను, గట్టిగా పట్టుకోండి, తప్పదు. ఇది వేదాంతం కాదు, మన ఋషులు ఇచ్చిన జ్ఞానం. పైగా నట రాజు అన్నామే, నిన్న దీనికి సంబంధించిన పునాది వేశాను. నకలు కుశల స్పందితుమపి అనే మాట. స్పందన ఎక్కడుంటుందండి? మీ పక్కవాడు నిద్రపోతున్నాడు, స్పందన లేదు. ఇంత ప్రవచనం చెప్తున్నా స్పందన లేదు. ఎప్పటికప్పుడు స్పందించక తప్పదు కదా, 8:30కైనా. అప్పుడు పక్కవాడు ఇలా అంటాడు, అప్పుడు స్పందించలేదు అనుకోండి, మరికొంచెం ప్రయత్నిస్తారు. అప్పుడు స్పందించలేదు అనుకోండి, ఉండాల్సింది వెళ్ళిపోయింది అనుకుంటారు. చైతన్యం లేకపోతే స్పందన లేదు. కానీ స్పందన ఎక్కడుంటుంది? చైతన్యం ఎక్కడుంటే అక్కడ స్పందన ఉంటుంది. స్పందన ఉంటేనే చైతన్యం ఉందని అర్థం. తెలిసిందా మీకు? కనుకనే మీరు జీవితంలో ఎన్ని వేషాలు వేయాలన్నా ముందు ఉండాల్సింది ఏమిటి? ఉండాలి. ఏది ఉండాలి? నువ్వుండాలి. నేననేది ఒకటి ఉండాలి, అదే అస్థి సత్ ఉండాలి. దానికో స్పందన ఉండాలి. అది ఉంటే అది స్పందన ఉన్నట్టే. నేనంటేనే చైతన్యం. నేను ఉన్నాను అనిపించడం అని మీకు చెప్పాను కదా, అదే స్పందన అంటే అనిపించడం. నేనున్నానండి అని ఎవడనగలడు? స్పందించేవాడే అంటాడు, స్పందన లేనివాడు అనలేడు. కనుక నేనున్నానండి అని ఉన్నాను అనిపించిన ఎవడు కనిపించిందండి? స్పందశక్తి ఉన్నవాడు కనిపించింది కదా. దాన్ని చిత్ అన్నారు, అదే స్పందశక్తి. అర్థమైంది కదా? చిచ్చక్తి అని చెప్పబడుతుంది. ఈ రెండు విడిపోకుండా ఉంటాయి. ఈ స్పందశక్తి వల్లే మిగిలిన జీవితం అంతా నడుస్తుంది ప్రపంచంలో. అంతే కదా. కనుక సత్యం ఏమిటి? సత్తుకు సంబంధించిన స్పందశక్తి. దీని మీదే మనకి కాశ్మీర్ శైవ సిద్ధాంతం అని చాలా పెద్ద వేదాంత శాస్త్రం అభివృద్ధి చెందింది. భారతదేశంలో గొప్ప విజ్ఞాన శాస్త్రం అది. దాని మీద ఈ మధ్య పాశ్చాత్యులు కూడా పరిశోధనలు చేస్తున్నారు. స్పందనం, స్పందనం అంటే కించిత్ చలనం అని అర్థం చెప్పి కించిత్ చలనం, కించిత్. ఉదాహరణ, గొప్ప వీణానాదం విన్నారు సంతోషం, కానీ ఆ వేణను మీటినప్పుడు వచ్చినటువంటి ఆ స్పందన వల్లే కదా ఇంత వచ్చింది. కనుక ఇంత సంగీతానికి ప్రధానం ఏంటి? స్పందన. నాదం యొక్క ప్రథమ స్ఫురణ ఏమిటి? ఆ స్పందశక్తే కదా. కనుక జగత్ నాదానికి కూడా స్పందశక్తి ప్రధానం. అందుకే స్పందనంచ కించిత్ చలనం. ఏమిటా స్పందనం? స్వరూప స్పంద, స్వరూపమే స్పందనము అని ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి నిన్న మీకు ఒక సూత్రం చెప్పిన, ఏకాహ అహం బహుశ్యాం. సృష్టికి ముందున్నవాడు ఒక్కడే, కానీ సృష్టి అనేకం. అనేకమైన సృష్టి కూడా ఆయనే కదా. అనేకం ఏకంలో కనిపిస్తున్నాయా లేదా? వేదాంతులైతే ఆభాస్ అంటారు, ఇంకోలైతే వివర్తం అంటారు, ఇంకోలు పరిణామవాదం అని అంటారు. ఇలా ఎవరి వాదాలు? ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం అని మూడు విధములుగా కనబడుతున్నాయి. కానీ వేదాంతులు ఆభాసారూపంగా వివర్తం ఇది అని చెప్తారు. అంటే తాడును చూసి పాము అనుకోవడంలాగా ప్రపంచం అంతా పరమాత్మ కనబడుతుంది, కానీ నిజంగా లేదు అంటారు వాళ్ళు. కాదయ్యా ప్రపంచానికంతటికీ ఆయన ఆరంభము అంటారు వాళ్ళు. కాదయ్యా ఆయనే ప్రపంచ రూపంలో పరిణామం చెందాడు అంటారు వీరు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకున్నాయి. నేను ఇప్పుడు సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేయట్లేదు, భక్తిలోకి తీసుకువెళ్లాలని నా ఉద్దేశం. కానీ మన భక్తిలో అన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పడం కూడా ఇందులో. ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి, ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకున్నాయి. ఈ ఆర్గ్యుమెంట్ సభ నేను చెప్పట్లేదు, కానీ మనకింత జ్ఞానం ఉంది అని ఒక అవగాహన ఇక్కడున్న యువతరానికి కలిగినా నేను ధన్యుణ్ణి. అందుకు చెప్తున్నాను ఇక్కడ విషయం, ఏకహ అహం బహుశ్యాం. ఇక్కడ మూడే ఉన్నాయి, ఏకహ అహం బహుశ్యాం. ఒక్క నేనే ఎన్నో అవుతాను. ఆ ఒక్క నేను అనే స్పందన వల్లే బహు అనేది వచ్చింది కదా. కానీ నేను అనే స్పందన లేకపోతే ఏమో వచ్చిందా? నేను అదే మీకు వివరించాను. నేను నిన్న చెప్పడం వల్ల వాళ్ళు సులభం అవుతుంది మరింత. ఆ స్పందన వల్లనే సంకోచ వ్యాకోచ అనేది జరుగుతుంది. ఈ సంకోచ వ్యాకోచాల్లోనే మొత్తం సృష్టి అంతా ఉన్నదే. ఇదే మనకు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే మాటలు చెప్పారు. రెప్ప తెరిచి రెప్ప మూయడంలోనే అంతే కదండి. మనం పొద్దున్న లేచి కళ్ళు తెరిచాం, మళ్లీ కళ్ళు మూసుకునే వరకు చేసేదంతా ప్రపంచం. కళ్ళు మూసుకున్న తర్వాత పేకప్పు, మళ్లీ కళ్ళు తెరిచేమంటే మళ్లీ ప్రారంభం. కనుక సృష్టి అంతా సృష్టి స్థితిలో ఇవన్నీ మనకను రెప్ప పాటల్లో ఎలా కనబడుతున్నాయో ఆ పరమాత్మ ఈ సంకోచ వ్యాకోచ రూపమైన స్పందన శక్తిలోంచి సృష్టి స్థిరైలన్నీ జరుగుతున్నాయి. ఈ స్పందన శక్తినే ఈక్షణ శక్తి అని అంటారు. ఈక్షణం అన్న ఇదే. మీరు కళ్ళు ఎప్పుడు తెరుస్తారు? స్పందన లోపల చైతన్యం ఉంటేనే కళ్ళు తెరుస్తాం. మూసిన కళ్ళు తెరవలేదంటే తెలిసింది కదా. కళ్ళు మూసుకున్నామంటే ఇప్పటి వరకు చేసిన పనులన్నీ పేకప్ చెప్పాను అర్థం. మళ్ళీ కళ్ళు తెరిచామంటే కొత్త పనులు చేయడం ప్రారంభించామని. ఇది మీరు ఒక అవయవ దృష్టిని పక్కన పెట్టండి. అలాగే జగత్తంతా మూసుకోవడం, తిరిగి తెరుచుకోవడం, సంకోచ వ్యాకోచాలు. ఈ సంకోచ వ్యాకోచాలు ఎప్పుడు జరుగుతున్నాయి? ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఆలోచించగలిగే వాళ్ల కోసం. ఇది మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన తప్పదు అన్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు అన్నారు ఈ మాట, మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన తప్పదు అన్నాడు ఆయన. మెదడు అనేది ఒకటి ఉంది కదా, దాన్ని సరిగ్గా పనిచేస్తే విశ్వరహస్యాన్ని నువ్వు ఛేదించగలవు అనే మాట అన్నాడు మహానుభావుడు. అంతవరకు పనికొచ్చింది, కానీ ఛేదించిన విశ్వరహస్యాల వేద విజ్ఞానం ఆయన గ్రహించలేకపోయాడు. మరికొంతకాలం బ్రతుకుంటే, మరికొంచెం సాధన చేస్తుంటే ఆయన గ్రహించేవాడేమో మనకు తెలియదు. కానీ సరిగ్గా మెదడు పనిచేయించి విశ్వరహస్యాన్ని ఛేదించగలిగిన మహర్షులున్న వేద ధర్మంలో పుట్టాం, అది చాలు మనకి. ఇక్కడ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం కనుకనే ఇక్కడ చెప్పగలుగుతున్నాం. మనకు పెద్ద కష్టపడక్కర్లే. హిందూ ధర్మంలో పుట్టినవాడు పెద్ద కష్టపడక్కర్లే. ఎందుకంటే ఇక్కడ సిద్ధాన్నం ఉంది, వడ్డించిన అన్నంలాగా మహర్షులిచ్చే జ్ఞానం ఉంది. అది వినడం అర్థం చేసుకోండి, అది కావాలనే తపన పెంచుకోండి. అది వింటూ వాచ్యులు చూసుకోవడం ఇత్యాదులు ఉంటే లాభం లేదండి. ఎప్పుడు ఎదుగుతాం, ఎప్పుడు తెలుసుకుంటాం మనలో ఉన్న పరమాత్మని? సాధన చేయాలి. ఇప్పటికే జీవితంలో గడిచిపోయింది, పొద్దు వాలిపోతోంది, ఎప్పుడు మేల్కొంటాం? గ్రహించండి ఎంత విజ్ఞానాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష నిమేష తెరచుట మూయుట, ఇందులోనే ఈ సృష్టి యొక్క స్థితి లయలు ఉన్మే ఉత్పన్న విపన్న ఇవన్నీ జరుగుతుంది. ఉత్పన్న విపన్న మధ్యస్థితి స్థితి. మరి స్థితికి వేరేగా చెప్పక్కర్లేదు, రెండింటి మధ్యస్థితే కదా స్థితి. కనుక స్థితి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది మీరు కొంచెం ఆలోచించండి. స్థితి ఉన్నది అంటేనే ఒక విత్తనం అలాగుంది, అలాగుండిపోతే ఏమైనా బాగుంటుందండి? అందులో కొన్ని మార్పులు జరగాలి. అలాగ అది మొలకగా మారి క్రమంగా వృక్షంగా మారి పండుగా మారి ఎన్ని మార్పులు జరిగింది. ఇలా నిరంతరం లయాత్మకంగా ఒక స్థితి నుంచి మరొక స్థితి నుంచి వెళుతున్నప్పుడు మొదటి స్థితి లయమైపోయింది కదా. మొదటి స్థితి పోతేనే కదా రెండో స్థితి వచ్చింది, లేదా మొదటి స్థితి రెండో స్థితిలోకి లయమైందా లేదా. కనుకనే ఈ మూడు ఎప్పుడో ఒక్కొక్కసారి జరుగుతాయని కాదు, సృష్టిలో ప్రతి అణువులో ప్రతి క్షణంలో జరుగుతూనే ఉంటాయి. ఇది సృష్టి స్థితి లయలు నిరంతరం 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 జరిగే ప్రక్రియ. ఇది ఎప్పుడో సృష్టి ఆది అంత ఒకసారి, సృష్టికి అంతంలో ఒకసారి జరిగేది కాదు. ప్రతి క్షణం క్షణం కంటే వెయ్యోవంతులో జరుగుతూ ఉంటుంది, ప్రతి అణువులో జరుగుతుంటుంది. కనుక సృష్టి స్థితి లయలు ప్రతి అణువులోనూ జరుగుతుంటాయి, అనంత బ్రహ్మాండంలోనూ జరుగుతుంటాయి. అదే అణువులో బ్రహ్మాండంలో సాగే శివనాట్యం. తెలిసిపోయింది కదా. ఈ విచ్చుకోవడం సంకోచ వ్యాకోచం అనేది స్పందన యొక్క లక్షణం. ఈ విషయాన్ని మనకి వేదాంత శాస్త్ర ప్రకారంగా వస్తుతస్తు నకించిత్ ఉదేతి వ్యయతేవా కేవలం స్పంద శక్తిరేవా. ఇవాళ ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారు పొద్దున్న, ఎవరూ వినట్లేదు అని మీరు నిరాశపడద్దండి. వాచిరు చూసుకునే వాళ్ళు కునికే వాళ్ళు ఏదో మొదటి రెండు మూడు వరుసలు ఒకరిద్దరు కనబడతారు, కానీ చిట్ట చివరి వరుస వరకు ప్రతి దాన్ని 1000 కళ్లతో పరిశీలిస్తున్న ఉత్తమ శ్రోతలు ఇక్కడ ఉన్నారని చెప్పాడు అతను. ఇది నాకు పరమేశ్వరతం చేతి చెప్పించాడు అనుకుంటాను. అలాంటి ఆర్తి కలిగినటువంటి శివస్వరూపులైన శ్రోతలకు నమస్కరిస్తూ ఇది చెప్తాను, ఇదే చెప్తాను, సిద్ధపడరండి. వస్తుతస్తు నకించిదు ఉదేతి వ్యయితేవా కేవలం స్పందశక్తిరేవా తథా తథాభాస రూపతయా స్ఫురతి ఉదేతి వ్యయితే ఇవచ. ఇది వ్యాఖ్యానం చెప్పారు ఇక్కడ. వస్తుతస్తు, వస్తుత అంటే నిజానికి సత్యముగా చూడాలి అంటే పుట్టేది పోయేది ఏమీ లేదు, ఆ స్పందశక్తి అందే పుడుతూ పోతూ ఉన్నట్లుగా ఈ ప్రపంచమంతా భాసిస్తూ ఉన్నది అనే మాట. మళ్ళీ శంకరులు చెప్పినట్లుగా బ్రహ్మసత్యం జగన్ మిథ్యాలోకి వెళ్లారు. మిథ్యామయమైన జగత్తు కనబడాలంటే సత్యమైన బ్రహ్మమును అధిష్టానం చేసుకుని ఉన్నది కదా. కనుక సత్యమైన బ్రహ్మమునందు కదులుతోంది జగత్తంతా అంటే ఆ కదిలించగలిగే స్పంద శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి కలిగినటువంటి శక్తి మంతుడైనా ఆ బ్రహ్మమును దర్శించాలి. అదే నటరాజు అంటే అది ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విషయాన్ని స్పందన అనే శబ్దంలోంచి నట వచ్చింది కనుక స్పందశక్తి కలవాడే నటరాజు ఇది అర్థం. అంటే కేవలం డాన్స్ అనే కళారూపంలో కాదు ఇక్కడ చెప్పగలుగుతున్నది. అందుకే ఇక్కడ పుండరీకపుర ముత్తమమ్మ స్థానమగ్ని సదృశమో విశోధనం యోగనిష్ఠముని సంఘ సేవితం భోగముక్తి ఫలదం పురాతనం అని సూత సంహితలో ఈ పుండరీకపురం గురించి వివరిస్తూ చెప్పాడు. కనుక ప్రతి అణుమండలంలో బ్రహ్మాండ మండలంలో ఉన్నటువంటి స్పందశక్తిని మనం అర్థం చేసుకుంటే ఈ సృష్టి స్థితి లయ అనే మూడు ప్రతిదానిలో జరుగుతుంటాయని తెలుసుకోండి. ఇవి కాక మరో రెండు ఉన్నాయని చెప్పాను, అది చెప్పి ఇప్పుడు మీ విగ్రహం వేపు తీస్తాను. ఇంతవరకు అబ్స్ట్రాక్ట్ రూపం రాలేదు, ఇందాక చెప్పినట్టు తీపిని చెప్పాను, ఇప్పుడు లడ్డూని ఇస్తా. ఆ లడ్డూ ఉన్నటువంటి తీపి, కొందరికి తీపి చెప్తే ఆ తీయదనం అనుభవంలో సాధనలో ఉన్న వాళ్ళు వెంటనే అందుకోగలరు. ఇప్పుడు తీపిని లడ్డూలో పెట్టడానికి ప్రయత్నిస్తాను, అందుకుందాం. క్రియలు ఎన్నని చెప్పాను సృష్టిలో, సృష్టి స్థితి లయలు ఇది అందరికీ తెలుసు, కానీ తెలియని మరో రెండు ఉన్నాయి. ఇది కూడా నేను మీకు చెప్పినట్టు నాకు గుర్తు, శివానంద సౌందర్యలహరి చెప్పినప్పుడు పంచకృత్య పరాయణ అని మీరే చదువుతున్నారు లలితా శాస్త్రాలు, మీరు చదువుతున్నదే మీకు అర్థం చెప్పాలని నా తాపత్రయం. మీకు పరిచయం ఉన్నది, పరిచయం లేని తెస్తి తలనొప్పి పెడుతున్నాను అనుకోవచ్చు. కానీ మిగిలిన రెండు ఉన్నాయి, అవేంటి? తిరోధాన అనుగ్రహ, ఈ రెండు తెలుసుకోవాలి. తిరోధానం అంటే మరుగుపరచుట. ఈ తిరోధాన అనుగ్రహ రెండింటికి మళ్ళీ రెండు అర్థాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా వినండి దయచేసి. ఈ రెండు కూడా నేను రెండు రకాలుగా చెప్తాను, కానీ చాలా సులభమే, కావలసింది కాన్సన్ట్రేషన్, అదొక్కటే మీరు చేయాల్సింది. ఏమక్కర్లేదు, నాలెడ్జ్ వద్దు, పాండిత్యం వద్దు, ఏమీ వద్దు. పాండిత్యం ఉంటే మరో చిక్కాకుంది, వద్దవి. పాండిత్య దృష్టి రంధ్రాన్వేషణకి ఎక్కువ వెళుతూ ఉంటుంది, సత్యం తెలుసుకోనివ్వదు అది. ఎవరి పాండిత్యం ఏమి నడుచురా ఎనకులాబ్ధి చంద్ర అంటారు త్యాగరాజస్వామి వారు, ఆ భావంతో మనం చూద్దాం. కేవలం ఏకాగ్రత పెట్టుకోండి, మీలో నాలో అందరిలో నాట్యం చేసిన శివుణ్ణి చూద్దాం. ఇక్కడ ఐదు కృత్యములు సృష్టి సంహారములు అందరికీ తెలుసు కదా, లేదా తెలుసు అనుకుంటున్నారు కదా. సరే, మిగిలిన రెండున్నాయి, ఒకటి తిరోధానం, రెండవది అనుగ్రహం. దీనికి రెండు రకాల అర్థాలు చెప్తాను. మొదటి రకం అర్థం చెప్తాను, మరుగుపరచుట. రెండవది అనుగ్రహ, దీనికి మళ్ళీ చెప్తాను. మరుగుపరచడం, ఒక వస్తువు ఉంది, కొంతకాలం మీరు అది ఉండడం చూశారు, పెరగడం చూశారు, ఇది స్థితి. చివరికి అది నశించిపోయింది. నశించిపోయింది ఏమైంది? నశించిపోయింది, నశించిపోయింది అలా పడుందా? నశించిన వస్తువు ఏది లేదు. చైతన్యం లేని వస్తువు ఏది కనబడదు. చైతన్యం లేక, చైతన్యం ఉంటేనే కనబడుతుంది, కానీ చైతన్యం లేని వస్తువు ఏది కనబడదు. కనిపిస్తోందంటే చైతన్యం ఉందనే అర్థం దానికి. ఇక్కడ ఎప్పుడైతే చైతన్యం దానిలో విస్మరిస్తుందో అదేమవుతుంది? మరుగుపడిపోతుంది. మనం ఈ సృష్టి అంతా కూడాను ఎన్నో పోతున్నాయి, మళ్ళీ వస్తూ ఉన్నాయి. విత్తనాలు వేశాం, సృష్టి పంట పండింది, దాన్ని కాపు కాచాం, పెంచాం, అన్నీ చేసాం, ఇది స్థితి. చెట్టు చివరికి అంతా కోసిపారేసాం, తినేసాం, అయిపోయింది సంహారం. అయిపోయిందా? మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ పండించాలా? అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? అయ్యో అప్పుడు అన్ని తినేసామండి, విత్తనం కూడా మిగల్చలేదంటే ఏమవుతుందండి? అన్ని విత్తనాలకి మళ్ళీ మొలకెత్తే యోగం లేదు, కానీ వెళ్ళిపోయిన విత్తనాలు వెళ్ళిపోయాయి, మిగిల్చిన విత్తనాలు మిగిలయ్యాలేవా? మిగిల్చారు. ఆ మిగిల్చిన విత్తనాలు మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు సృష్టి చేశారు. ఎవడు మిగిల్చాడు ఇవన్నీ? మళ్ళీ సీజన్ వచ్చే వరకు బయటపడలే, అప్పటి వరకు దాన్ని ఏం చేశారు? మరుగుపరిచారు. మళ్ళీ సృష్టి చేసేటప్పుడు తిరిగి ఇది వరకే సృష్టిని అనుసరించే గ్రహించారు. అనుసరించి గ్రహించారు గనక అనుగ్రహ అంటే ఇది అర్థం. అనుసరించి గ్రహించారు. పరమాత్మ సృష్టి అంతా చేస్తాడు, ఎందుకంటే మనం సూక్ష్మంలో చెప్తా అర్థంకి కాదు, స్థూలంలో చెప్తా. ఈ సృష్టి అంతా చేశాడు, నడుపుతూ ఉన్నాడు, సంహారం అయిపోయింది, తర్వాత ఏమైపోయింది? మొత్తం నశించిపోయిందండి, నశించిపోలే. ఇవన్నీ ప్రళయకాలంలో దాచిపెట్టాడు మహానుభావుడు, ఎంత భద్రంగా దాచిపెట్టాడు. మళ్ళీ సృష్టి ఆరంభంలో బయటికి లేపాడు వీటన్నింటినీ. ఆ బయటికి లేపాడు. ఎలా లేపాడు? ఇదివరకటి సృష్టిల్లో కర్మలు ఎలా ఎలా మిగిలిపోయి ఉన్నాయో, ఎవరెవరి కర్మ బీజాలు ఎలా మిగిలిపోయాయో వాటిని అనుసరించి మళ్ళీ సృష్టిని గ్రహించాడు. ఆ గ్రహించిన మళ్ళీ ఆ సృష్టిలో మీరు చూడండి, మళ్ళీ పంచభూతాలు అవే, సూర్యుడు చంద్రుడు ఇదే సిస్టమ్ మొత్తం. పంచభూతాలు సూర్యుడు చంద్రుడివే, ఎన్ని కల్పాలు మారినా ఇదే. ఇది ఎక్కడ దేని నుంచి గ్రహించారు? ఇదివరకటి సృష్టిల ప్రకారంగా వచ్చింది కదా. అందుకే సూర్య చంద్రమ సౌధాత యథా పూర్వం అకల్పయత్ అని వేదం చెప్తుంది. యథా పూర్వం, ఇదివరకటి ఎలా ఉన్నావి అలాగే లాగేట. మరుగుపరచడం తిరోధానం, తిరిగి తీసుకురావడం అనుగ్రహం. ఇప్పుడు చెప్పండి, ఈ పనులు నిరంతరం జరుగుతున్నాయా లేదా? మీ జీవితాన్ని మీరు ఆలోచించుకోండి. నేను మీలో శివుడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు చూపించాలని తాపత్రయన. పొద్దున్న లేచారు, పనులన్నీ చేస్తున్నారు, లేవడం సృష్టి అనుకోండి, పనులన్నీ చేశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఇంటికి వెళ్ళేదాకా ఎందుకండి అని అత్తు కొందరు. సరే, పడుకున్నప్పుడు ఏమయ్యే? మీ యొక్క యాక్టివిటీస్ అన్ని ఏమైపోయాయి? లోపలికి వెళ్ళిపోయాయి, మీకేమీ గుర్తులేదు. పడుకుని పోయారు శుభ్రంగా. తర్వాత లేవగానే ఎక్కడున్నాను, ఎక్కడున్నాను వరకు పర్వాలేదు, కానీ నేను ఎవరు అని అడగం. అడిగితే మళ్ళీ భయం, ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇది వరకటి మీ స్మృతులతో, ఫలానా పేరుతో ఉన్నవాన్ని, ఫలానా ఉన్నాయి, వీటి స్మృతులతో లేచారా లేదా? ఇవన్నీ ఇందాక నిద్రట్లు ఎక్కడికి పోయాయి? నిద్రపోవడం సంహారం అనుకుందాం. నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోయాయి? మరుగుపడ్డాయి, తిరోధానం అయ్యాయి, తిరిగి మళ్ళీ ఏమయ్యాయి? అనుసరించి గ్రహించారా లేదా? ఇది మీ జీవితాన్ని ఇలా ఎలా అర్థం చేసుకున్నారో, ఇది మైక్రో లెవెల్, అది మ్యాక్రో లెవెల్, అంతే. మళ్ళీ విశ్వంలో అదే జరుగుతుంది, ప్రతి క్షణంలో అదే, ప్రతి బ్రహ్మాండంలో ఇదే జరుగుతుంటుంది. అయితే కనుక సృష్టి సంహార తిరోధాన అనుగ్రహములు అనే దానికి కాస్మిక్ యాక్టివిటీస్, చైతన్యం అంటూ ఉంటే జరిగే పనులు ఈ ఐదు. ఈ ఐదే మీలో చైతన్యం చేసే డ్యాన్స్. ఇప్పుడు చెప్పండి, చైతన్య రూపుడైన శివుడు మనలో చేసే డ్యాన్స్ ఐదా కాదా? ఇప్పుడు చెప్తే జీవితం నిత్య నృత్యం అవునా కాదా? మీరే చెప్పండి. ఇక్కడ ఎవడు చేస్తున్నాడు ఇదంతా? ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అని గీతలో స్వామి చెప్పినటువంటి 18వ అధ్యాయ శ్లోకం ఏమైంది? ఇప్పుడు మన యొక్క లోపల చేసే చిదంబర నాట్యం కాదా చెప్పండి. ఇక్కడ విశేషం ఇది, మనం గమనించినట్లయితే సృష్టి సంహార తిరోధాన అనుగ్రహం అర్థమైపోయింది కదా. తిరోధాన అనుగ్రహానికి మరొక అర్థం చెప్తా ఇప్పుడు. సంహారం వరకే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు, మిగిలిన ఇద్దరు చెప్పలేదు ఎందుకు, మళ్ళీ ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు అనొచ్చు. సంహారంలోనే మిగిలిన రెండు చేర్చివచ్చు, అసలు లయము అనుగ్రహం కూడా చేర్చేవచ్చు. ఇప్పుడు తిరోధాన అనుగ్రహానికి మరొక రకమైన అర్థం చెప్తున్నాను. అది సత్యమే, ఇది సత్యమే, రెండు సత్యమే. సృష్టి స్థితి సంహారము, మూడవది లయం. తిరోధాన అనుగ్రహము అంటే ప్రపంచమంతా పరమాత్మే, నిజానికి మనమందరం ముక్త స్వరూపులమే, కానీ అలా ఉండగలుగుతున్నామా? ప్రపంచమే పరమాత్మను ఉపన్యాసం విన్నా, నాయనాను బంధితుడు కావు నువ్వు, నిత్యముక్తుడు అని అహం బ్రహ్మాస్మని చెప్పిన మనం పట్టుకోగలుగుతున్నామా? ఎందువల్ల పట్టుకోలేకపోతున్నాం? అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల. అది ఒకటి తెలుస్తుంది కదా, ఈ అవిద్య అనే తెర ఉండడం వల్ల మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఈ స్వస్వరూపం తెలియకుండా మనం జనన మరణ పరంపరలో పడుతూ ఈ చచ్చి పుట్టే దేహమే నేననుకుంటూ ఈ చచ్చి పుట్టే దేహంతో అనుభవించే సుఖ దుఃఖాలతో తాదాత్మ్యం చెందుతూ ఇవే జీవిత పరమార్థాలు అనుకుంటూ వీటి కోసం మనం తపన పడడం వల్ల ఇదే పని రిపీట్ అవుతుంది. చావడం పుట్టడం, పుట్టడం చావడం. ఎందుకు? అదే నువ్వు అనుకుంటున్నావు కనుక అదే నువ్వు అవుతున్నావు. నువ్వేదనుకుంటావో అదే నువ్వు అవుతావు. కనుక చచ్చి పుట్టే దేహం నేను అనుకున్నంత కాలం ఈ దేహం పోతే మరో దేహం వస్తూనే ఉంటుంది. చచ్చి పుట్టని ఏ చిత్తుందో అదే నేను అనుకుంటే అదే నువ్వు అవుతావు. కనుకనే ఇదే నేను అనుకుంటున్నంత కాలం అది తెలియబడకుండా ఉన్నది కదా. చూడండి, పరమాత్మ అంతటా ఉన్నా అది తెలియబడకుండా మనం సృష్టి స్థితి లయల్లో తిరుగుతూ ఉన్నామే. తెలియబడకుండా ఉండడాన్నే మరుగుపరచడం అంటాం. ఇదే మాయా. మాయ అనే తెరలో పడి చుచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి నచ్చపు చీకటం పడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి. వీరందరూ ఎక్కువ మంది, 99.9% మంది వీళ్ళే కర్మ లంపటులై ప్రపంచంలో తిరిగే వాళ్లే వీళ్ళందరూ. 99.9% మంది. ఈ మాట నేననలేదు, పరమాత్మ అన్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కొందరు అంటారు ఎలాగైనా పరమాత్మను సాధించాలండి, ఏది వింటున్నంతసేపు తర్వాత ఉండదు. ఆ వింటున్నంతసేపైనా అనిపించడం చాలా కష్టం అండి బాబు, అది మాత్రం సామాన్యమా? ఇప్పుడు కొంచెం అనిపించిందంటే ఎప్పుడుకో అప్పుడు కనిపించి తీరుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కొద్దిపాటు అనిపించిందంటే ఒక్క మాట చెప్తా, చిదంబర రహస్యం వినాలని ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వారికి మోక్షం వస్తుంది, ఇందులో సందేహం లేదు. సందేహం లేదు, శాస్త్రం ఇది. ఎందుకంటే ఏం వెళ్ళి ఏదైనా సినిమాకి వెళ్ళారా, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు, ఏముందని వచ్చారు ఇక్కడ? ఏమీ లేదు. చెప్పేవాళ్ళు ఏముంది, వీళ్ళు కూడా ఏమీ లేదు. కేవలం శివుడి మీద ప్రేమతో కదా మీరు వచ్చారు. ఆయన మీద ప్రేమ పుట్టాలంటే అప్పుడే మోక్షం రావడానికి తగ్గ రోజులు దగ్గర పడ్డాయని అర్థం. ఇక్కడున్న సాధకల్లో కొందరికి చివరి జన్మ కావచ్చు, కొందరికి 2-3 జన్మలు కావచ్చు, కొందరికి మరికొన్ని జన్మలే కావచ్చు, కానీ మనం ఆయన వైపు అడుగులు వేస్తున్న వాళ్లే మాత్రమే ఇక్కడికి అడుగులు వేసి రాగలరు. ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు, ఇక్కడ అదొక్క ధైర్యం చాలు. పరమాత్మ మీద ఒక్కపాటి చూపు పడిందా లాగుతాడు మహానుభావుడు. సామాన్యం కాదు, మనం లాగబడుతున్నాం. అందుకే ఇంత కంఠాన్ని పలికిచ్చి చెప్పిస్తున్నాడు ఆయన ఎక్కడున్నాడు అనేటువంటిది తెలిసింది కదా. కానీ ఎంతమంది రాగలిగారు, ఎంతమంది తిరుగుతున్నారండి చచ్చుచు పుట్టుచున్న మరణ చర్విత చర్వం లేని వారికి? మనంత మనం తిరుగుతున్నామా మరొక ప్రశ్న. మనంత మనం తిరుగుతా నిజమేనండి, అది ఇది అసత్యం అని తెలుసు, కానీ వదులుకోలేకపోతున్నానండి. ఎందుకు? ఏది ఎక్కడ ఆపుతుంది ఇది చెప్పండి. జ్ఞానినామపి చేతాంశి దేవీ భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. జ్ఞానుల యొక్క బుద్ధుల్ని కూడా లాగుతోంది ఇక్కడికి ప్రపంచం వైపు. ఎవరెవడా మీలో నాలో లేదు ఒక మాయ. ఆవిడ మాత్రం ఊరికినే మా అందరినీ పట్టి పీడిస్తోంది అంటే లేదు. ఇక్కడ చెప్తున్నాడు ఎవరికి పక్వత రాలేదో, పక్వత అంటే మెచ్యూరిటీ, మోక్షం పొందే అర్హత లేని జీవులు ఈ ప్రపంచంలో శరీరాలు దాల్చుతూ పెరుగుతూ పుడుతూ వెళుతుంటారు. మరి వాళ్ళ వ్యవస్థ వాళ్ళకే చూడాలి కదండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే అమర్చాలి కదా. ఈ శరీరం పుట్టి పెరుగుతున్నంతకాలం దానికి కావాల్సినవన్నీ సమకూర్చుతూ వెళుతూ ఉండాలి. కనుకనే బంధము అంటారు దీన్ని. ఏమిటి? సంసారంలో చిక్కుపడ్డం బంధం. కొందరెవరో యోగ్యులు ఉంటారు, మహాత్ములు, మోక్షానికి అర్హులైన వాళ్ళు, వాళ్ళు మాత్రమే ఈ తెరకు అవతలకు వెళ్ళగలరు. మిగిలిన వాళ్ళందరూ తెరకు ఇవతల మాత్రమే ఉండగలరు. తెరకు ఇవతల ఉంటే తిరోధానం, తెరకు అవతలకు వెళితే అనుగ్రహం. తెలిసిపోయింది కదా. కనుక తెరకు అవతల ఎవడున్నాడు? నటరాజు ఉన్నాడు. తెరకు ఇవతల ఎవడున్నాడు? ప్రపంచం ఉంది. ఇది తెలుసుకోగలిగితే చాలు. కనుక తెర తీయగా రాధా. తెరకు ఇవతల తిరగడం బంధము, తెర తీసి లోపలికి లాక్కుంటే మోక్షము. తెలిసిపోయింది కదా. ఈ రెండు ఎవడు చేస్తున్నాడు? అది ఆయనే చేస్తున్నాడు. పక్వత పొందని జీవులకి బంధము కలిగించి ప్రపంచంలో తిప్పుతున్నాడు, పక్వత పొందిన జీవులకి మోక్షాన్ని ఇస్తున్నాడు. ఇది మీకు బాగా అర్థం చేసుకోవడానికి గతంలో ఉపమానం చెప్పాను, రిపీట్ చేయను, గుర్తు చేస్తాను. కాలు విరిగిన పేషెంట్కి డాక్టర్ గారు బ్యాండేజ్ కట్టారు. ఓరకనే కట్టలేదు, కాలు విరిగింది కనుక కట్టారు. కాలు బాగుపడితే విప్పేశారు. కానీ నా కాలు నా ఇష్టం తీసుకునే హక్కు మాత్రం మనకు లేదు. నొప్పి తెచ్చుకోవడం వరకు మన కర్మ, కానీ కట్టే హక్కు విప్పే హక్కు డాక్టర్ గారిదే. అలాగే అవిద్యాబంధితులమైన మనకి ప్రపంచ బంధం వేసేవాడు ఆయనే, యోగ్యత వచ్చినప్పుడు తీసేవాడు ఆయనే. ఇదే పశు పాస విమోచని. పాసం బంధిస్తే తిరోధానం, పాసం విప్పితే అనుగ్రహం. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని పనులు జరుగుతున్నాయి? ఇప్పుడు మీరే చెప్పండి, నేను చెప్పను. సృష్టి స్థితి లయలతో పాటు అనేక మంది జీవుల్ని బంధంలో తిప్పుతున్నాడు, యోగ్యులైన కొందరికి మోక్షాన్ని ఇస్తున్నాడు. ఈ ఐదు పనులు ఆయన చేస్తున్నాడే లేదా? కనుక ప్రపంచంలో ఆయన చేస్తున్న పనులన్నీ ఐదు: సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. ఈ ఐదు పనులు నేను చేస్తున్నాను అయ్యా. ఈ ఐదు పనులే నేను నాలో మీరు చూడవచ్చు అన్నాడు. ఎలా చూడొచ్చు? మీకు నేను చూపిస్తా ఇక్కడ. ఇప్పుడు వద్దా నటరాజు దగ్గరికి. నటరాజు స్వరూపంలో మన దారుకావనం వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ఒకటి పట్టుకొచ్చాడు చేత్తో, అదే చూపించాడు. ఏంటి అమ్మా? చాలా సంతోషం. అందుకే కాకినాడ వారు గొప్పవారు అన్నాను. ఏ రోజు ఆ రోజే అనుకోకుండా మొదటి రోజు కూడా గుర్తుపెట్టుకు వస్తారు ఇక్కడ. డమరకం పట్టుకొచ్చాడు ఆయన, ఫస్ట్ తెచ్చింది అదే, చూడండి. కనుక మనం ఆర్డర్లను చూద్దాం. ఆయన చుట్టూ ఉన్నది మండలం, ఆర్చ్. ఈ ఆర్చ్కి మీరు అబ్జర్వ్ చేస్తే అగ్ని జ్వాలలు ఉంటాయి, మీరు పరిశీలించండి. ఇది చిదగ్ని అనవచ్చు, లేక ఒక మహా చైతన్యమైనటువంటి బ్రహ్మాండ చక్రము, లేదా అణుచక్రము, లేదా హృదయ చక్రము, ఏదో ఒక చక్రం. ఆ చక్రం, ఈ చక్ర మధ్యంలో ఆయన ఉన్నాడు. నిన్న చూపించాను ఒక తేజపుంజ మధ్యంలో స్వామి దర్శనమిచ్చాడు. ఆ తేజపుంజం చుట్టూ ఉందన్నమాట. ఈ తేజపుంజ మధ్యలో స్వామి కనబడుతూ ఉన్నాడు. నిరాకారమైన చైతన్యమే సాకార జగత్తుగా ఐదు కృత్యములు చేస్తూ ఉన్నది గనకనే ఆ తేజపుంజ మధ్యలో పరమాత్మని దర్శిస్తూ. ముందు డమరుకం, తర్వాత మీరు చూసేటప్పుడు అగ్నిహస్తం, కింద డోలాహస్తం అంటారు దీన్ని. దీని తర్వాత కనబడుతుంది అగ్ని, తర్వాత క్రిందికి రండి, కింద తొక్కిన పాదం, తర్వాత పైకి ఎత్తిన పాదం, కుడిపాదం కింద అసురుడి మీద తొక్కుతుంది. ఈ అసురుడికి ములాయుడు అని ఒక పేరు. ఈ పేరు చెప్పాం కనుక ఇంకెవరో గుర్తు రాకూడదు. దానితో పాటు మరొకటి ఉన్నది అపస్మారుడని. ఈ రెండు కూడా అజ్ఞానానికి, బుద్ధి మాంద్యానికి సంకేతం. ఎందుకంటే జ్ఞానం స్ఫుటంగా కనబడుతూ ఉన్నప్పటికీ తెలుసుకోలేకపోతుంటాం, అదే బుద్ధి మాంద్యం అంటే. చూడండి, ఎంతో జాగ్రత్తగా విందామని మధ్యాహ్నం కూడా నిద్రపోయి ప్రవచనానికి వస్తాం, కానీ అక్కడే నిద్రపోతాం. ఏమిటొచ్చింది? తమో గుణం అంటే లేచింది. కానీ జ్ఞానాన్ని తెలియనివ్వకుండా అడ్డుకునేది ఏదో లోపల ఉందన్నమాట. ఒక్కొక్కసారి చూడండి, మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నప్పుడు కూడా ఎదురుగుండే స్టూడెంట్స్ కొందరికి ఏమీ అర్థం కాదు, పక్కనే ఒకటికి భలే అర్థమవుతుంది. దోషం ఎవరిది? చెప్పే మాస్టర్దా?